the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బల్లారవి చిత్రం కార్యక్రమం జనవరి 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బల్లారవి చిత్రం కార్యక్రమానికి. సరే, నేను నిన్న చెప్పాను కదా, మన మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండస్ గతించిన రోజు కాకుండా తర్వాత రోజు చెప్తానని చెప్పాను. ఎందుకంటే అందరూ వార్తల్లో ఓ ఉదరు కొట్టేస్తూ ఉంటారు, అండ్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ అదే విషయం చెప్తారు. ఫలానా చోట జన్మించారు, 1930 అది ఇది ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ కొన్ని తన లైఫ్లో జరిగినటువంటి కొన్ని కీలకమైన విషయాలు, ఎందుకంటే నాకు తెలిసి ఇంకా పర్వాలేదు, ఇప్పుడు గత తరం పొలిటీషియన్స్లో కాస్త ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు బతుకున్న వాళ్ళల్లో అనుకుంటే మొన్నటి వరకు ఈయనొక్కరే. ఇప్పుడే ఇంకా టోటల్లీ అసలు ఇంకెవ్వరు నాకు తెలిసి ఇంత ట్రాన్స్పరెంట్ వాళ్ళు ఇంకెవరు లేరు. మొన్న ఆ మధ్య వాజ్పేయి గారు పోయారు, అలాగా 88 ఏళ్ల వయసులో ఆయన పోయారు. ఆయనకి స్వైన్ ఫ్లూ వచ్చింది. యాక్చువల్గా అంతకుముందర నుంచే ఆయన కొంచెం బెడ్రిడెన్గా ఉన్నారు, పర్వాలేదు కాస్త కోలుకుంటున్నారు స్వైన్ ఫ్లూ నుంచి అని అనుకునే లోపు వాళ్ళ బ్రదరు మైకేల్ ఫెర్నాండస్ ఆల్రెడీ తనని చూడటానికే వెళ్తున్నారట ఢిల్లీకి. ఈలోపే ఈ వార్త తెలిసిందట. అసలు యాక్చువల్గా స్వైన్ ఫ్లూ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిపోయి పరిస్థితి కాస్త మెరుగుపడింది, బట్ మళ్ళీ కొంచెం పొద్దునకి తిరగబెట్టి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో మళ్ళీ ఢిల్లీలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఈయన పొలిటికల్ కెరీర్ చూస్తే కనుక చాలా విచిత్రమైన ధోరణిలో సాగుతూ ఉంటుంది. 1967లో సౌత్ ముంబై లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నేత ఎస్కే పాటిల్ని ఓడించినప్పుడు జార్జ్ ఫెర్నాండస్కి ఫస్ట్ నేషనల్ లెవెల్ గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఆయన పేరు జార్జ్ ది జైంట్ కిల్లర్ అని పెట్టారు. ఆ టైంలో ఏంటంటే జార్జ్ బాంబే న్యూ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా ఉండేవారు. చాలా ఫేమస్ జర్నలిస్ట్ జార్జ్ ఫెర్నాండస్కి బాగా ఫ్రెండ్ అయినటువంటి విక్రమ్ రావు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఎస్కే పాటిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, మీరు బాంబేకి మకుటం లేని మహారాజ్ కదా, సపోజ్ ఎవరో మున్సిపల్ కౌన్సిలర్ జార్జ్ ఫెర్నాండస్ మీ మీద ఎన్నికల్లో దిగుతున్నాడట కదా, సో అప్పుడు మరి మీ పరిస్థితి ఏంటి అని అడిగారట. అడిగితే దానికి పాటిల్ ఈ జార్జ్ ఫెర్నాండస్ ఎవరు అని మళ్ళీ తననే అడిగి, ఆ తర్వాత అంటే ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆయన ఉడికించడానికి మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు, కానీ ఒకవేళ మీరు ఓడిపోతే పరిస్థితి ఏంటి అని అడిగితే పాటిల్ అన్నట్ట, ఆ దేవుడు వచ్చినా నన్ను ఓడించలేడు, గుర్తుపెట్టుకోండి అన్నట్ట. ఆ నెక్స్ట్ రోజు బాంబేలో అన్ని పేపర్లు అన్ని పత్రికల్లోనూ ఒక్కటే హెడ్లైన్, ఈవెన్ గాడ్ కెన్ నాట్ డిఫీట్ మీ సేస్ పాటిల్ అని చెప్పి ఆ వాక్యంతో జార్జ్ ఫెర్నాండస్ పోస్టర్స్ వేయించారు. అందులో పాటిల్ తనని దేవుడు కూడా ఓడించలేడని అంటున్నారు, కానీ ఆయన్ని మీరు ఓడించగలరు అని చెప్పి ఒక ప్రింట్ చేసి ఆ పోస్టర్స్ అన్నిటి మీద గోడల మీద పెట్టారట. పాటిల్ పతనానికి జార్జ్ రాజకీయాలకి అది స్టార్ట్ పాయింట్, కిక్ స్టార్ట్ ఇచ్చింది. జార్జ్ ఫెర్నాండస్ చేతిలో పాటిల్ 42,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జార్జ్ ఫెర్నాండస్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న జర్నలిస్టు, ఇంకొక జర్నలిస్ట్ విజయ్ సాంఘ్వి, వీళ్ళందరూ జార్జ్ని బాంబే సింహం అని అనేవాళ్ళు. ఆయన గర్జిస్తే బాంబే మొత్తం కంపించేది, సమ్మెల్ చేయించేవాడు. కానీ అది 3 రోజులు దాటితే తనే స్వయంగా భోజనం తీసుకుని వచ్చి మరీ కార్మికుల బస్తీలకు వెళ్ళి వాళ్ళ చేత భోజనం చేయించేవారు అని చెప్పారు. మామూలుగా ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే గాను లేదా అసలు మామూలుగా ఒక గెలిచిన వ్యక్తి, పాలిటిక్స్లో ఉండి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా కార్మికులు ఎవరైనా సమ్మె చేస్తున్నారు అని అంటే ఫస్ట్ పట్టించుకోరు, ఇంకా బాగా సివియర్ అవుతుంటే తప్ప పట్టించుకోరు. అలాంటిది ఈయన 3 రోజులు కనుక కార్మికులు సమ్మె చేస్తే స్వయంగా ఆయనే భోజనం తీసుకెళ్ళి మరీ వాళ్ళ చేత తినిపించి దాన్ని బ్రేక్ చేయించేవారు. అంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడడం, వాళ్ళ పేగులు మార్చుకోవడం ఆయనకు అసలు నచ్చేది కాదు. ఆయన దేశవ్యాప్తంగా రైల్వే సమ్మె చేయించినప్పుడు మామూలుగా మొత్తం ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా స్తంభించింది. జార్జ్ ఫెర్నాండెస్ పేరు 2వ సారి దేశమంతా కూడాను హెడ్లైన్స్లో నిలిచింది. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 3 పే కమిషన్స్ వచ్చినాయి, బట్ రైల్వే ఉద్యోగుల వేతనాల్లో ఎట్లాంటి మార్పు రాలేదు. దాంతో 1973 నవంబర్లో ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడైన జార్జ్ ఫెర్నాండెస్ ఈ శాలరీస్ పెంచాలి రైల్వే వాళ్ళకి అనే డిమాండ్ తోటి ఓవరాల్ ఇండియా, అక్రాస్ ఇండియా ఎక్కడైనా సరే అందరూ సమ్మెకి పిలుపునివ్వాలి, నో వన్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకి ఆ సమ్మె నిజంగానే చాలా విజయవంతంగా జరిగింది. ఒక కార్మిక శక్తిని సంఘటితం చేసి ఒక తాటి మీద నడిపించడం అన్నది ఈయన కాలంలో చాలా విగరస్గా జరిగిందని మనం, అంటే ఆ టైంలో ఎవరైనా కాస్త బాగా అది అనుభవించిన వాళ్ళు కానీ లేదా చదివిన వాళ్ళు కానీ కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అడిగితే చెప్తారు వాళ్ళు ఏ లెవెల్లో, అంటే మంచి జరగాలి అని కోరుకోవడం వేరు, దాని గురించి పాటు పడడం వేరు. ఈయన 2వ రకం వ్యక్తి. ఏదైనా సరే ఒక మంచి జరగాలి అని అంటే జరిగి నేను ఓకే నేను కూడా అదే కాంక్షిస్తున్నాను, ఓకే నేను మీకోసం పాటు పాడతానని చెప్పడంతో ఆగిపోలేదు ఏ రోజు కూడాను. ఆ చెప్పిన దానికి కట్టుబడి అందరినీ సంఘటితం చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత ఈయనకే దక్కుతుంది. మరి జార్జ్ ఫెర్నాండెస్ ఇందిరాగాంధీతో ఉన్నటువంటి క్లాషు, ఎమర్జెన్సీ టైంలో జరిగిన విషయాలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ చిన్న విరామం తర్వాత.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ సమ్మె జరుగుతోంది, సరే ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి జార్జ్ ఫెర్నాండెస్ వాళ్ళ శాలరీస్ పెరగాలి అనేటటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్త సమ్మెకి పిలుపునిచ్చారని చెప్పాను కదా. అదే టైంలో జార్జ్ ఫెర్నాండెస్ కోరిక మీద టాక్సీ డ్రైవర్సు, ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనియన్సు, ఆ ఎంప్లాయీస్ కూడాను ఆ సమ్మెలో పాల్గొన్నారు, దాంతోపాటు కలిసినాయి. రైల్వే సమ్మెతోటి ఒక్కసారిగా దేశం మొత్తం స్తంభించిపోయింది. అయితే ఈ సమ్మెను ఎలాగైనా సరే విఫలం చేయడానికి గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ చర్యల్ని చేపట్టింది. చాలా చోట్ల ఈ రైల్వే ట్రాక్స్ అన్నీ ఖాళీ చేయించడానికి ఆఖరికి సైన్యాన్ని కూడా ఉపయోగించింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం ఈ సమ్మెని విఫలం చేయడానికి 30,000 మందికి పైగా కార్మిక నేతలని జైళ్లలో వేశారట. ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఈ సమ్మెని చాలా క్రూరంగా అణిచేసింది. అయితే జార్జ్ ఫెర్నాండస్ ఫ్రెండ్ విక్రమ్ అని ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పింది ఏంటంటే కార్మికుల ఆందోళన చరిత్రలోనే ఇది చాలా దారుణంగా ఎప్పుడూ లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియను చేపట్టి ఈ సమ్మెను అణిచేశారు. ఎప్పుడు కూడా ఇంత దారుణంగా సమ్మెను అణిచివేయలేదు. జైళ్లలో పెట్టడాలు, లాఠీలతో చేయి చేసుకోవడాలు, ఈవెన్ ఆఖరికి బ్రిటిషర్స్ టైంలో కూడా ఇంత క్రూరత్వం చూపించలేదు. ఈవెన్ జార్జ్ ఫెర్నాండస్ని కూడా జైల్లో వేశారు అని చెప్పారు ఆయన. అయితే రైల్వే సమ్మె జరుగుతున్నప్పుడే ఇందిరాగాంధీ పోఖ్రాన్ అణుపరీక్ష చేశారు. దాంతో ఒకసారి వరల్డ్ మొత్తం షాక్ అయింది. కానీ ఆ పోఖ్రాన్ అణుపరీక్షలకి సంబంధించినటువంటి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ అనుకోండి, లేకపోతే ప్రభావం ఏది కూడాను మన దేశ ప్రజల మీద ఏమాత్రం చూపించలా. ఆ టైంలో రైల్వే సమ్మె మాత్రమే ప్రధానమైనటువంటి వార్తగా నిలిచింది అని విజయ్ సాంఘ్వి చెప్పారు. ఎమర్జెన్సీ టైంలో 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు జార్జ్ ఫెర్నాండస్ రాత్రి 11 గంటలకి అపోజిషన్ ఆఫీస్ ప్రతిపక్ష కార్యాలయంలో ఉన్నారు. ఆయన అక్కడే నిద్రపోతున్నారు. తర్వాత మార్నింగ్ 5:00 5:30 కల్లా లేచి ఆయన భువనేశ్వర్ విమానం ఎక్కారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించారు అనేటటువంటి విషయం తెలిసింది. దాంతో ఆయన అక్కడి నుంచి కారులో డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విజయ్ సాంఘ్వి వాళ్ళ ఇంటికి వచ్చారట. వచ్చి నేను కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటాను అని అన్నారట. ఆ తర్వాత జార్జ్ ఫెర్నాండస్ ఢిల్లీ నుంచి వడోదర వెళ్ళారు. అత్యవసర స్థితి ప్రకటించినప్పుడు 1.5 నెలల తర్వాత వడోదరలో వాళ్ళ ఇంటికి హఠాత్తుగా ఒక సర్దార్జీ వచ్చారంట. అది జార్జ్. ఆ సర్దార్జీ వేషం వేసుకున్నారు. చాలా బాగా వేషం మార్చారు కానీ నేను గుర్తుపట్టేశాను ఆయన్ని, ఎందుకంటే నవ్వితే ఆయన బుగ్గ మీద ఒక సొట్ట పడేది అని విక్రమరావు అన్నారు. అప్పుడే జార్జు తనతోటి ఆ విక్రమ్ సాంఘ్వితోటి నేను నా దేశంలోనే శరణార్థిని అయిపోయాను అన్నారట. జార్జ్ని కోల్కతాలో ఉన్న ఒక చర్చ్ నుంచి అరెస్ట్ చేయగానే అదే రోజు రాత్రి సీక్రెట్గా ఒక రష్యా సైనిక వాహనంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇందిరాగాంధీ అప్పుడు మాస్కో పర్యటనలో ఉన్నారు. ఫోన్లో ఆవిడ ఆదేశాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది. ఈలోపు చర్చ్ ఫాదర్ విజయన్ జార్జ్ను పట్టుకున్నారట. కోల్కతాలో ఉన్న బ్రిటిష్, జర్మన్ సబ్ ఎంబసీలకి చెప్పారు. ఆయన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు అని అనిపించింది. ఆ వార్త వెంటనే లండన్, బెర్లిన్ కూడా చేరింది అని విక్రమరావు చెప్పారు. సోషలిస్ట్ ఇంటర్నేషనల్ లీడర్స్ అయినటువంటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ జేమ్స్ కాల్గన్, జర్మన్ ఛాన్సలర్ విలీ బ్రాండ్, ఆస్ట్రియా ఛాన్సలర్ బ్రూవో క్రాయస్కి, వీళ్ళు ముగ్గురు మాస్కోలో ఉన్న ఇందిరాగాంధీకి ఫోన్ చేశారు. జార్జ్ హత్య కనుక జరిగితే తర్వాత ఏర్పడేటటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి హెచ్చరించారు. దానివల్ల ఇండియాతో వాళ్ళ సంబంధాలు కొంచెం క్షీణించవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఈ ఇంటర్నేషనల్ ఏవైతే ఈ స్పందనలు ఉన్నాయో, ఇంటర్నేషనల్ లీడర్స్ చేసినటువంటి స్పందనలు, వాటికి భయపడారేమో, అందుకనే జార్జ్ని ఎన్కౌంటర్ చేయకుండా తీహార్ జైలుకి పంపించారు. తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అందెను నేడే అందని గాబిల్లి, నా అందాలన్నీ ఆతని వెన్నెలలే. అందెను నేడే అందని గాబిల్లి,
మంగళి అండ్ యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకు అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సరే, ఆయన్ని ఇంకా చంపకుండా తీహార్ జైల్లో పెట్టారని చెప్పాను కదా. 1977లో ఎలక్షన్స్ కోడ్ రాగానే, ఎలక్షన్ స్టేట్మెంట్ ప్రకటన రాగానే జైల్లో ఉన్న జార్జ్ ఫెర్నాండస్ ముజఫర్పూర్ నుంచి పోటీ చేయాలి అని భావించారు. అప్పుడు ఏం జరిగింది అనేది విక్రమరావు చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, మేమంతా తీహార్ జైల్లో ఉన్నటువంటి 17వ నంబర్ వార్డులో ఉన్నాము. ఫలితాల రోజు మేము తీహార్ జైలుకి వచ్చే ఒక డాక్టర్ని కొద్దిగా బాగా మంచి చేసుకుని కాకబట్టి రాత్రి వచ్చేటప్పుడు ముజఫర్పూర్లో ఎవరు లీడ్లో ఉన్నారో తెలుసుకుని రావాలి అని ఆయనకు చెప్పాము. అప్పుడు ఆయన జార్జ్ 100,000 ఓట్లతో లీడ్లో ఉన్నారని చెప్పారు అని తెలిసింది అని చెప్పారు విక్రమ్. జైలుకి దొంగతనంగా ఒక ట్రాన్సిస్టర్ తీసుకెళ్ళి మార్నింగ్ 4:00కి రాయ్బరేలీలో ఇందిరాగాంధీ ఎన్నికల ఏజెంట్ రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు అని విన్నారట విక్రమ్. అది వినంగానే ఎగిరి గంతేశారట, ఎందుకంటే ఓడిపోయిన వాళ్లే రీకౌంటింగ్కి డిమాండ్ చేస్తారు. ఆ విషయాన్ని జార్జ్కి చెప్పారట. ఇందిరాగాంధీ ఓడిపోయారన్న దాంతో జైల్లో దీపావళి వాతావరణం వచ్చేసిందంట. అసలు ఒక్కడనొక్కడు ఓ అసలు తెగ పండగ చేసుకుని కావాలని చేసుకుని అందరూ పండగ చేసుకున్నారట. 1977లో జనతా క్యాబినెట్లో జార్జ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, ఆ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి, ఆ తర్వాత జనతా పార్టీ ముక్కలైనప్పుడు ఆయన పార్లమెంటులో మొరార్జీ దేశాయికి సపోర్ట్ చేశారు. ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గనక, నెహ్రూ మంత్రిమండలిలో విద్యామంత్రిగా పనిచేసినటువంటి హుమాయు కబీర్ కుమార్తె లైలా కబీర్ని 1971లో కోల్కతా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఫస్ట్ టైం కలిశారు. ఢిల్లీ చేరంగానే ఆయన లైలాని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడిగారట. ఆవిడ ఒప్పుకోలేదుట. కానీ 3 నెలల తర్వాత జార్జ్ ఆమె దగ్గర పెళ్లి ప్రస్తావం తీసుకొచ్చారట. దాన్ని ఆవిడ కూడాను ఓకే అని అంగీకరించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళ పెళ్లికి రాజకీయంగా ఆయనకి బద్ధ శత్రువైనటువంటి ఇందిరాగాంధీ కూడా వచ్చారు. కానీ 1984లో జార్జ్ లైలా ఇద్దరు కొంచెం బీటలు, అంటే వాళ్ళ రిలేషన్ కొంచెం బీటలు వారడం స్టార్ట్ అయింది. 1977లో జార్జ్ ఫెర్నాండస్ ఫస్ట్ టైం జయా జైట్లీని కలిశారు. అప్పట్లో ఆయన జనతా పార్టీ గవర్నమెంట్లో పరిశ్రమల మంత్రిగా ఉండేవారు. జయా జైట్లీ భర్త అశోక్ జైట్లీ ఆయనకి స్పెషల్ అసిస్టెంట్గా ఉండేవారు. జయా జార్జ్తో పాటు పనిచేయడం స్టార్ట్ చేశారు. 1984 స్టార్టింగ్లో గొడవలతో ఉన్న వాళ్ళ దాంపత్య జీవితం గురించి జార్జ్ ఆవిడకి చెప్పుకునేవారు. అప్పట్లో ఆయన భార్య తరచూ జబ్బు పడుతూ ఉండేవారు. అయితే మోస్ట్ ఆఫ్ ది టైం అమెరికా బ్రిటన్ వెళ్ళి ఉండేవారు. జార్జ్ బయటికి వెళ్ళేటప్పుడు తన కొడుకు షాన్ని జయా జైట్లీ దగ్గర వదిలి వెళ్ళేవారట చూసుకోమని. జయా జైట్లీని మీకు జార్జ్ ఫ్రెండ్ మాత్రమేనా లేకపోతే అంతకంటే ఎక్కువ అని అడిగారట వీళ్ళ ఫ్రెండ్ విక్రమ్. దానికి ఆవిడ మన మేల్ డామినేటెడ్ వరల్డ్లో మీకు వాస్తవం ఏదైనా చెప్పాలన్నా లేకపోతే చెప్పినా చెప్పకపోయినా ఏదైనా సరే అది ఎక్కువ మంది మహిళలు బలహీనులు అనేటటువంటి ఒక విషయాన్ని భావిస్తారు. కానీ మహిళలు కూడా రాజకీయాల గురించి ఆలోచించగలరు అని జార్జ్ ఫెర్నాండస్ నాలో ఒక విశ్వాసాన్ని కల్పించారు అని చెప్పారట. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన జేబులో 2 చాక్లెట్లు ఉంచుకునేవారు. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానంలో ఆ చాక్లెట్లు ఫ్రీగా ఇచ్చేవారు. పిల్లలను చూడంగానే ఆ చాక్లెట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇలాంటి విషయాలే మా ఇద్దరిని కలిపినాయి. అంతేగాని మా మధ్య ఏదో రొమాన్స్ అట్లాంటివి ఏమీ లేవు అని ఆవిడ అన్నారు. ఇక ఆయన తిరుగుబాటు చేసినటువంటి విషయాలు, అంటే ఆయనకి తిరుగుబాటు నేత అనేటటువంటి ఒక పేరు కూడా ఉన్నది నిజానికి. సో దాని గురించి నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను, అంటే నందనాచార్య, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. జార్జ్ ఫెర్నాండస్ ఒక తిరుగుబాటు నేత అని చెప్పాను కదా, అంటే ఆయనకి ఈ ట్రెడిషన్స్ మీద వాటి మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. హ్యారీ పాటర్ నుంచి మహాత్మా గాంధీ, విన్స్టన్ చర్చిల్ లైఫ్ హిస్టరీస్, బయోగ్రఫీస్ వరకు అన్నీ చదవడం ఆయనకి చాలా ఇష్టం అంటారు జయా జైట్లీ. ఆయనకి ఒక పెద్ద లైబ్రరీ ఉండేదిట. అందులో ఏదో మామూలుగా అందరూ లైబ్రరీ అనగానే ఏవో కొంచెం పెద్ద పెద్ద ప్రముఖమైన పుస్తకాలు పెట్టి షో ఆఫ్ కోసం అని చెప్పి నేను ఇది చదివాను ఇది చదివాను అని చెప్పుకోవడానికి పెట్టుకుంటారు. బట్ ఆయన తను నెలకొల్పుకున్నటువంటి ఆ పెద్ద లైబ్రరీలో ఒక్క పుస్తకం కూడా చదవనిది లేదు, అన్నీ చదివారు. ఆయన లైఫ్లో ఎప్పుడు దువ్వెన కొనుక్కోవడం, దాన్ని ఉపయోగించడం అసలు చేయనే చేయలేదట. తన బట్టలు కూడా ఆయనే ఉతుక్కునేవారు, వాటిని ఇస్త్రీ చేసుకునేవారు. కానీ ఆయనకి గంజి పెట్టిన తెల్లటి బట్టలు అంటే అసలు నచ్చేవి కాదుట. సాధారణంగా ఎవరైనా సరే పొలిటీషియన్స్ అందరూ కూడాను తెల్లటి ఖద్దరు గంజి పెట్టినట్టుగా ఉండేది, మళ్ళీ తెల్ల ప్యాంటు, అందరూ ఇట్లాంటివే వేసుకుంటారు సాధారణంగా. కానీ ఆయనకి పర్సనల్లీ అసలు గంజి పెట్టిన తెల్ల బట్టలు నచ్చేవి కాదుట. లాలూ ప్రసాద్ యాదవ్ ఒకసారి తన స్పీచ్లో జార్జ్ చెప్పేవన్నీ అబద్ధాలని, ఆయన ధోబి దగ్గర తన బట్టలు ఉతికించి వాటిని మట్టిలో వేసి తర్వాత వేసుకుంటారని అన్నారు. దానికి జయా జైట్లీ ఏం చెప్పారంటే, ఇది తెలిసి కొంతమంది టీవీ వాళ్ళు జార్జ్ దగ్గరికి వచ్చారు, మీరు బట్టలు ఉతుకుతున్నప్పుడు మేము మిమ్మల్ని షూట్ చేయొచ్చా అని అడిగారు. జార్జ్ అది విని చాలా నవ్వుకున్నారు. రాజీవ్ శుక్లా రూబరూ ప్రోగ్రాం కోసం ఆయన లుంగి కట్టుకుని తన మాసిన బట్టలు ఉతుక్కోవడానికి కూడా సిద్ధమయ్యారు అని చెప్పారు. జార్జ్ ఫెర్నాండస్ మంచి ఫుడ్ పరంగా చూసుకుంటే మంచి భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కొంకణ్ నుంచి చేపలు, క్రాబ్ కర్రీ ఆయనకి చాలా ఇష్టం. 1979లో ఒకసారి వీళ్ళు ఈ జయా తర్వాత జార్జ్ ఫెర్నాండస్ ఇద్దరు ట్రేడ్ యూనియన్ సమావేశం కోసం అని చెప్పి ముంబై వెళ్ళినప్పుడు ఒక హోటల్లో అందరికీ చేపల కూర స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తినిపించారట. ఆయన బేసిక్గా ఏంటంటే ఎవరైనా సరే ఒకళ్ళకొకలాగా పొజిషన్ని బట్టి ఒక్కొక్క వాళ్ళ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. కానీ ఆయన తన డ్రైవర్ని కూడా తనతో పాటు టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారట జయా గారు. ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకునే మహిళలను కూడా రెస్టారెంట్లలో తమతో పాటు కూర్చొనివ్వట్లేదు. అలాంటిది జార్జ్ ఆలోచనలు దానికి పూర్తి భిన్నంగా ఉండేది. అవన్నీ కూడాను జయాకి ఆయనకి మధ్య రిలేషన్ని కొంచెం దగ్గర చేసేలా చేశాయని అన్నారు ఆవిడ. ఇక రక్షణ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అంటే భారతదేశంలో గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డును పెట్టుకొని ఒకే ఒక్క మంత్రి జార్జ్ ఫెర్నాండస్. మంత్రులకి మామూలుగా గన్మెన్లు, తర్వాత ఇంకా డిఫెన్స్ మినిస్టర్ అంటే అసలు యాక్చువల్గా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాలి. అలాంటిది ఇండియా మొత్తంలోనూ గేట్ దగ్గర కూడా ఒక సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకొని ఒకే ఒక్క మంత్రి ఈయనే. ఈయన ఇంటికి ఎవరైనా సరే స్ట్రైట్ అవే వెళ్ళిపోయి మాట్లాడేయచ్చు. ప్రోటోకాల్స్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే ముందు ఇవి అవి ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ముందు ఆర్మ్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి, అసలు ఇలాంటివి ఏవి పాటించకుండా స్ట్రైట్ అవే నేను ఆయనతో మాట్లాడాలి అని అంటే ఓకే, శుభ్రంగా వెళ్ళచ్చు అని చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి. ఎటువంటి సెక్యూరిటీ స్టెప్స్ హెడ్లో ముందు కొంచెం ఇక్కడ ఆర్మ్స్ చూడాలి, ఆ తర్వాత ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఉంటుంది, ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి, ఇన్ని టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్లు అసలు ఉండనే ఉండవుట ఆయన దగ్గర. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. అసలు ఇవాళ రేపు మామూలు అంటే మంత్రి పొలిటీషియన్ ఇవన్నీ పక్కన పెట్టండి, మామూలు రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకే ఓ అసలు ప్రైవేట్ సెక్యూరిటీ పర్సనల్ని పెట్టుకుంటున్నారు. అలాంటిది ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి కూడా ఏ రోజు అసలు ఛాన్సే లేదన్నట్టుగా ఆయన పని ఆయన చేసుకోవడమే తప్ప సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు నాకు థ్రెట్టు, వీళ్ళు నాకు థ్రెట్టు, లేదా నాకు ఇంత సెక్యూరిటీ కావాలి అని ఏ రోజు అడగలేదు, అసలు ఆయన ఏ రోజు అలా పెట్టుకోలేదట. గ్రేట్ కదా. ఇంకా బోరడు విషయాలన్న చెప్పడానికి చెప్తాను చిన్న విరామం తర్వాత, ఎందుకంటే అసలు ఈ సెక్యూరిటీని పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి, గేటు దగ్గర ఒక్క సెక్యూరిటీ కూడా లేకపోవడానికి అనే విషయం మీద చెప్తాను చిన్న విరామం తర్వాత.
Thank you. నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో రక్షణ మంత్రిగా జార్జ్ ఫెర్నాండస్ చేసినటువంటి కొన్ని సేవల్ని, అలాగే అంతకుముందు అసలు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆయన ఇంటి దగ్గర గేట్కి సెక్యూరిటీ గార్డు కూడా ఉండకపోవడం వెనకాల ఒక కథ ఉందని చెప్పాను. దాని గురించి నేను మీకు చెప్తానని చెప్పాను కదా. ఒకసారి ఏమైందంటే, జార్జ్ ఇంటి ముందు భవనంలో హోమ్ మంత్రి శంకర్రావు చౌహాన్ ఉండేవారు. ఆయనకి విపరీతమైనటువంటి సెక్యూరిటీ ఉండేది. జార్జ్ ఫెర్నాండస్ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవారు. ఈ శంకర్రావు చౌహాన్ ఏమో ఎప్పుడు పార్లమెంట్కి వెళ్తున్నా ఆయన సెక్యూరిటీ జార్జ్ ఫెర్నాండస్ ఇంటి గేటు మూసేసేది. దాంతో ఎవ్వరూ అసలు బయటికి వెళ్ళలేకపోయేవాళ్ళు. ఏదైనా పనున్నా, అవసరమైనా కూడాను ఆయన వెళ్ళే వరకు కూడా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. దాంతో ఓ రోజు జార్జ్కి చాలా కోపం వచ్చింది. ఆయన వాళ్ళతోటి, చౌహాన్ సార్ లాగే నేను పార్లమెంట్కి వెళ్ళడం అవసరం, ఆయన కోసం నన్నెందుకు ఇంట్లో మీరు బంధించేస్తున్నారు అని అడిగారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ చెప్తున్న ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో, అంటే జయా జైట్లీ, ఆవిడ అక్కడ ఇంకా ఉండగానే ఆవిడ ముందే ఒక రెంచ్ తీసుకుని గేట్ని విరగ్గొట్టారంట. ఆ తర్వాత ఎప్పుడు అసలు ఇంటి దగ్గర గార్డ్నే పెట్టుకోలేదంట. రక్షణ మంత్రి అయిన తర్వాత వాజ్పేయి కూడా ఆయనకి సెక్యూరిటీ పెట్టుకోవాలి అని చెప్పి కోరితే జార్జ్ ఫెర్నాండస్ ఒప్పుకోలేదట. చివరికి పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత గార్డ్ని పెట్టుకోవడానికి ఒప్పుకున్నారట. అప్పుడు జయ ఆయనతోటి జార్జ్ ఫెర్నాండస్ హత్య జరిగితే అదంత పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దేశ రక్షణ మంత్రి హత్యకి గురైతే చాలా షాక్కి గురవుతుంది దేశము అని కన్విన్స్ చేశారంట. వద్దు వద్దు, నేను అసలు నాకు ఇలాంటివి నచ్చవు, నేను పెట్టుకోను అని అంటే అట్లా కన్విన్స్ చేసి మొత్తానికి లేదు పెట్టుకో అని అంటే ఆయన అయిష్టంగానే తన ఇంటి ముందు ఇద్దరు గార్డులు ఉండడానికి యాక్సెప్ట్ చేశారంట. ఈ విషయాలన్నీ జయా జైట్లీ గుర్తు చేసుకున్నారు. ఇక తెహల్కా స్ట్రింగ్ ఆపరేషన్ గురించి, తెహల్కా పత్రిక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి కొన్ని రక్షణ ఒప్పందాలకి సంబంధించి జార్జ్ ఫెర్నాండస్ లంచం తీసుకున్నారు అని ఆరోపించినప్పుడు జయా జైట్లీ పొలిటికల్ లైఫ్ చాలా పెద్ద కుదుపుకి గురైంది. స్టింగ్ ఆపరేషన్ చేసిన వాళ్ళు అంతకుముందు ఎప్పుడు అసలు మమ్మల్ని కలవలేదు, మాటల మధ్యలో వాళ్ళు మేము ఇది మేడంకి ఇవ్వచ్చా అని అడిగారు, అదేంటో నాకు తెలీదు. ఆయన ఫస్ట్లో నాకు వీళ్ళు పార్టీ కోసం ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పారు అని జయా జైట్లీ అన్నారు. పార్టీకి డొనేషన్ ఇవ్వడం అక్రమం అయితే ఇంకా ఎవరేం చేయలేరు. సాధారణంగా అందరూ బిజినెస్ మెన్ కానీ మిగతా వాళ్ళు కానీ కొంచెం బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళందరూ కూడాను పార్టీకి ఏదైనా డొనేషన్ ఇచ్చినప్పుడు తీసుకోవడం అంటే వీళ్ళే అంటే వీళ్ళంతటి వీళ్ళు ఇచ్చినా లేకపోతే మీ పార్టీ ఫండ్ ఇస్తే కానీ మీ ఫ్యాక్టరీకి లైసెన్స్ రాదు ఎక్సెట్రా ఇట్లాంటివి ఏమన్నా అన్నా ఏదైనా మొత్తానికి ఏ రూపంలోనైనా పార్టీకి డొనేషన్ తీసుకోవడము వ్యక్తిగతంగా లంచం తీసుకోవడము ఒకటి కాదు. సో అట్లా అనుకున్నారు పార్టీ డొనేషన్. ఆయన అలా చెప్పంగానే దీన్ని మైసూర్ పంపించేద్దామా అని నేను అన్నాను. అక్కడ మా మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన మూడుసార్లు సరే సరే అన్నారు. తర్వాత మాటల్లోనే మాకు రక్షణ మంత్రిత్వ శాఖలో కొంచెం సమస్యగా ఉన్నది అని అన్నారు అని చెప్పారు జయ. వెంటనే రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు అన్నాను అని ఆవిడ చెప్పారు. ఆయన ఏమో అప్పుడు వాళ్ళు తన మాట వినట్లేదని, తన ఏ లెటర్కి వాళ్ళు అసలు కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదని మాట మాటికి చెప్పేవారంట. కాకపోతే తన పట్ల ఏదో చిన్న మైండ్ గేమ్ జరుగుతోంది, చాలా పెద్ద అన్యాయం జరుగుతోంది, రక్షణ మంత్రిత్వ శాఖలో అవినీతిలో కూరుకుపోతోంది అని అప్పుడప్పుడు అంటుండేవారట ఆయన. తర్వాత వాళ్ళు నేను రక్షణ మంత్రి ఇంట్లో కూర్చుని తరచూ డబ్బు తీసుకుంటున్నాను కథలు అల్లారు అని జయా జైట్లీ చెప్పారు. అయితే వాస్తవాలు ఏవైనా కూడా జయా జైట్లీ దీనికి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తన పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకున్నారు. తనే కాదు తర్వాత జార్జ్ ఫెర్నాండస్ కూడాను రక్షణ మంత్రిత్వ శాఖ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలాగా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. అంతేకాదు డిఫెన్స్ వాళ్ళకి మామూలుగా ఈ చలిలో ఉండే వాళ్ళకి బూట్లు ఇస్తారు కదా, ఆ బూట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడాను చిన్న అలిగేషన్ వచ్చిందిట ఒకసారి. దాని గురించి కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో బూట్లు అంటే మిలిటరీ వాళ్ళకి చలిలో ఉన్న కొంచెం వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో మామూలుగా వీళ్ళు బూట్లు అవి సప్లై చేశారు. దాంట్లో కూడాను ఒక చిన్న అలిగేషన్ వచ్చిందని నేను చెప్పాను కదా. అది ఏంటి అంటే 77లో విజయవాడలో మామూలుగా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ మీటింగ్ ఏదో జరిగినప్పుడు ఆయన కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్ గురించి అప్పుడు అందరూ అరిచి కొంచెం గోల చేశారు. ఏంటది అని అంటే, ఇదిగో ఇలాగ బూట్ల విషయంలో కరెక్ట్గా అవ్వలేదు, వాళ్ళకి ఏదైతే డెలివర్ అవ్వాలో అది అవ్వలేదు, చాలా అవకతవకలు జరిగినాయి అనే విషయం మీద చెప్పారట. చెప్తే సరే మరి ఏంటి నెక్స్ట్ అని అంటే, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈయన ఒక సెట్ ఆఫ్ కొన్ని లాట్లో షూస్ తెప్పించారు. తెప్పించినప్పుడు మరి అది ఎలా అంటే, ఒక ఈ సైజు 10, 11, 12 ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు పంపిణీ చేసినప్పుడు ఒక 10వ నెంబర్ షూ, ఒక 11వ నెంబర్ షూ ఇట్లా వచ్చినాయంట, లెఫ్ట్ రైట్ తేడాల్లో. అది ఈయనకు సంబంధించిన అలిగేషన్ ఎలా అవుతుంది, గంపగుత్తలో వాళ్ళు షూస్ తెప్పించారు కానీ దాన్ని ఎవరైతే పంపకం చేయాలో వాళ్ళు కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకుని ఎవరి సైజ్ ఏంటి అనేది చూడాల్సిన బాధ్యత అది పంచిన వాళ్ళది, కానీ అది రక్షణ మంత్రిత్వ శాఖ లోపము అని చెప్పి అప్పట్లో అన్నారు. మరి ఈయనే దగ్గరుండి అందరికీ కూడాను షూస్ ఇవ్వాలా ఏంటి అనేది నాకు తెలియదు, కానీ బట్ సంభవ్ అది అలిగేషన్ అంటూ వచ్చింది కాబట్టి మరి మనం ఆ అలిగేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే రెబలు, ఫైర్ బ్రాండు, ట్రేడ్ యూనియనిస్టు, సోషలిస్టు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలువబడే ఈయన చాలా లాంగ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్లే చేశారనే చెప్పాలి. ఇంకా అనేక విశేషణాలు చెప్పచ్చు ఆయన గురించి. ఫ్రాంక్లీ ఇండిపెండెంట్ ఇండియాలో రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసిన ఆయన ప్రయాణం చాలా వాస్ట్గా వెళ్ళింది, చాలా కాంప్లికేటెడ్గా కూడా మారింది. వెటరన్ సోషలిస్టులు జార్జ్ సాబ్ అని పిలుచుకునేటటువంటి జార్జ్ మాథ్యూ ఫెర్నాండస్ ఒక విశిష్ట నాయకుడు అని మాత్రం చెప్పచ్చు. ఇండియాలో ఉన్న ప్రతి ప్రామినెంట్ సిటీ ఆయనతో ఎంతో కొంత అనుబంధాన్ని షేర్ చేసుకుంది. ప్రతి చోట కొందరు ఆయన ఎమర్జెన్సీ టైంలో అండర్ గ్రౌండ్లో ఉండి షెల్టర్ తీసుకున్నారు అని జానపద కథల్లాగా చెప్పుకుంటూ ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఉంటారు. సోషలిస్ట్ నాయకురాలు స్నేహలత రెడ్డిని అరెస్ట్ చేసి జార్జ్ ఆచూకీ కోసం చిత్రహింసల పాలు చేసి జైల్లో ఆస్తమా మందులు కూడా ఇవ్వకుండా చేయడం వల్ల ఆవిడ చనిపోయారని అప్పటి తరం నాయకులు చెప్తూ ఉండేవాళ్ళట. పాత కాపుల్లో కొంతమంది ఆయన్ని కోకోకోలాని తరిమి కొట్టిన నేతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొందరు స్వతంత్ర భారతంలో కీలకమైనటువంటి ఒక కార్మిక నేతల్లో ఒకరిగా గుర్తు చేసుకుంటారు. ఇంకొందరు రగిలే గొంతుతో అప్పటి యువతరాన్ని ఉత్తేజితం చేసిన సోషలిస్ట్ ఉపన్యాసకుడిగా, ఒక 10 భాషలు మాట్లాడగలిగిన బహుభాషావేత్తగా గుర్తు చేసుకుంటారు. ఇంకొందరు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తన నివాసానికి కనీసం సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కూడాను అవసరం లేదని పీకి పారేసిన నాయకుడిగా గుర్తు చేసుకుంటారు. టిబెట్, మయన్మార్ ఇంకా మిగతా వాటి తిరుగుబాటు విద్యార్థి సంఘాలకి తన నివాసంలో చోటు కల్పించిన నేతగా కూడా ఆయా సంఘాల వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. దశాబ్ద కాలంగా అనారోగ్యంతో చాలా అంటే కొంచెం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల నేటి మిలేనియల్ తరానికి మేబీ ఆయన అంతగా పరిచయం లేకపోవచ్చు, కానీ నేషనల్ పాలిటిక్స్ మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఆయనకి సౌత్ నార్త్ అన్న తేడాలు లేవు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మొలగా వీళ్ళు అంటున్నారో ఇలాంటివేమీ ఆయనకి లేవు. ఆయన ఏ ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడో చూస్తే ఆయనకున్నటువంటి వాస్ట్ పాపులారిటీ తెలుస్తుంది, అర్థమవుతుంది. కర్ణాటకలో ఉన్న మంగళూరు రైతు కుటుంబంలో పుట్టి ముంబై కార్మిక వర్గపు నేతగా ఎదిగి సోషలిస్ట్ నాయకుడయ్యారు. అటు ఇండస్ట్రీస్, రైల్వే నేతగా స్టార్ట్ అయిన ఆ 2 శాఖలకి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి విశ్వరూపమైనటువంటి ముంబై మహానగరంలో ట్యాక్సీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ నుంచి హోటల్ వర్కర్స్, సెక్స్ వర్కర్స్ దాకా అందరికీ నాయకత్వం వహించి బంద్ల్ని, ఆందోళనల్ని ఒక తన ఆయుధంగా మార్చుకున్నటువంటి ఫైర్ బ్రాండ్ లీడర్. అలాగే బీజేపీ ఒక మతతత్వ పార్టీగా చూస్తూ అనేక పార్టీలు దాన్ని దూరం పెట్టిన టైంలో దాంతో చేతులు కలిపి లెజిటమసీ కల్పించినటువంటి వాడు కూడా జార్జ్ ఫెర్నాండెస్. అంతటి సోషలిస్ట్ నాయకుడే వాళ్ళ బీజేపీలో చేరిన తర్వాత ఇంకా మనమేంటి అనేటటువంటి ఒక భరోసా మిగతా పార్టీలకు ఇచ్చినవాడు. ఆ రోజు బీజేపీతో చేతులు కలపకపోయి ఉంటే భారతీయ జనతా, భారత జాతీయ రాజకీయాల్లో మేబీ బీజేపీ పయనం కొంచెం తడబడేదేమో, ఆర్ మొత్తంగా ఈక్వేషనే మారేదేమో. ఇవాళ ఎలా ఉండేవో, ఏ మార్పులు తీసుకునేవో అనేది అసలు ఊహించడం కూడా కొద్ది కష్టమే. ఈవెన్ జై ఆంధ్ర ఉద్యమంలో కూడా, అంటే దేశ పారిశ్రామిక ప్రగతికి ముంబై ఎలా అయితే నగరపు పారిశ్రామిక కార్మిక వర్గ నాయకుడిగా ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు జర్నలిస్ట్గా రైతాంగ పత్రికలకు ఎడిటర్గా చేరినప్పటికీ ఆయన జీవితంతో ప్రధానంగా ముడిపడిన అంశం కార్మిక వర్గమే. అప్పటి కార్మిక నేత డిమెల్లో అనుచరుడిగా మొదలై ముంబైలో చాలా చాలా కార్మిక శాఖలకి ఆయన నాయకుడిగా ఎదిగారని వెటరన్ సోషలిస్ట్ నాయకులు రావెల సోమయ్య గుర్తు చేసుకుంటున్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో బెజవాడ, గుంటూరు, మచిలీపట్నంలో జరిగిన సభల్లో ఆయన ఉపన్యాసాలకి స్పందించిన తీరుని, బాపట్లలో ఉన్న కేవీకే చైతన్య తరఫున ప్రచారం జరిపిన తీరుని ఆయన గుర్తు చేసుకున్నారు. ముంబైలో అప్పటి పెద్ద మంచి బిగ్ షాట్ ఇండస్ట్రియలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు పాటిల్ని ఓడించి కార్మిక నేతగా పార్లమెంట్లో అడుగుపెట్టడం అదేదో ఒక సినిమాటిక్ టైప్లో అనిపిస్తూ ఉంటుంది. రైల్వే పారిశ్రామిక సమ్మెలతో సంచలనాలకు మారుపేరుగా మారారు జార్జ్ ఫెర్నాండెస్. ఇక ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని ధిక్కరించి తిరుగుబాటు దళాలకి ఒక వేదికగా మారారు. అదే టైంలో అండర్గ్రౌండ్లో ఉండే సౌత్లో, అంటే హైదరాబాద్లో, చెన్నైలో షెల్టర్ తీసుకున్నారు. హైదరాబాద్లో అప్పటి సోషలిస్టులు, మార్క్సిస్టు, లెనినిస్టు శక్తులు కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవి. అండ్ తమిళనాడులో ఎల్టీటీ అనుకూల శక్తులకి ఆయన దగ్గరగా ఉండేవారు కొంచెం వాళ్ళు, ముఖ్యంగా అప్పట్లో డిఎంకేలో ఉన్నటువంటి వైగో లాంటి వాళ్ళు. తర్వాత బరోడా డైనమైట్ కేసు విచారణ, జైలు శిక్షతో ఆయన జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు సోషలిస్ట్ కేంద్రంగా మారారు. కోకోకోల గురించి చెప్పాల్సి వస్తే, అంటే దాని గురించి ఏమంటారనే విషయం గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
తైగలింక తాలింపు ముజానతనము చెలితెనులే మూగవైన ఏమిలే. ఆపలేని అనురాగం తూపులలో తొణికెనులే, ఆపలేని అనురాగం తూపులను తొణికెనులే, దొంగ మనసు దాగదులే, దొంగ మనసు దాగదులే, సంగ తెల్ల తెలిపెనులే, మూగవైన ఏమిలే. పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేలే, పలుకకున్న ఏ మాయను వలపు బాసలింతేలే, నను దయతో ఏలుకొనుము, నను దయతో ఏలుకొమ్ము, కను సన్నల మెలిగెదలే, మూగవైన ఏమిలే. అందాలే బందాలై నను బందీ చేతెనులే, అందాలే బందాలై నన్ను బందీ చేతెనులే కలవరమిక ఎందుకులే కలవరమిక ఎందుకులే వలదన్న వదలనులే మూగవైన ఏమిలే నగుమూమే చాలులే తైగలింక తాలింపుము జానతనము తెలిసెనులే మూగవైన ఏమిలే.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. ఎమర్జెన్సీ తర్వాత బీహార్లో ఉన్న ముజఫర్పూర్ నుంచి పార్లమెంట్కి జైలు నుంచే పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రామినెంట్గా బీహార్ ఆయన రాజకీయ కేంద్రంగా మారడంతో చాలామంది ఆయన నార్త్కి చెందిన రాజకీయ నాయకుడేమో అనుకునేవాళ్ళు. జనతా హయాంలో ఇండస్ట్రియలిస్ట్ మంత్రిగా, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండి కోకో కోలాని దేశం నుంచి వెళ్ళిపోయేలా చేయడం చాలా సంచలనాత్మకం అయిపోయింది అప్పట్లో. తర్వాత జనతాదళ హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. దేశ రైల్వే రంగంలో ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పుకోదు, అంటే ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటే చూడండి, ఆ టైప్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే వెనుక ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కృషి చాలా కీలకమైంది. తర్వాత ఆయన రాజకీయ జీవితం మలుపు తీసుకుంది. జనతాదళ్ మొత్తం డిస్మేట్ అయి మొత్తం బ్రేక్ అయిపోయిన తర్వాత ఆయన సమతా పార్టీని స్థాపించారు. అప్పుడు వాజ్పేయి సారథ్యంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపారు. అది అప్పట్లో ఒక పెను సంచలనం, ఎందుకంటే అప్పటి వరకు సెక్యులర్ పార్టీలుగా ముద్రపడిన లేదా ముద్ర వేసుకున్న పార్టీలు సడన్గా బీజేపీకి అప్పట్లో అంటే బాగా దూరంగా ఉండేవి. జార్జ్ ఫెర్నాండస్ చేతులు కలపడంతో ఆ అపోహ తొలగిపోయింది. బీజేపీకి ఆ రకంగా ఒక లెజిటిమేసీని సాధించి పెట్టినటువంటి నేతగా మారారు. వాజ్పేయి హయాంలో 2 సార్లు రక్షణ మంత్రిగా పనిచేశారు. పోఖ్రాన్ పరీక్షలతో పాటు కార్గిల్ పోరు కూడా అప్పటివే. ఇక ఫైనల్గా తెహల్కా ఆపరేషన్తో ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయుధ డీలర్ అవతారం ఎత్తిన అండర్ కవర్ పాత్రికేయంతో ఫెర్నాండస్ సన్నిహితురాలైన జయా జైట్లీ మంతనాలు జరిపిన తీరుని తెహల్కా బయటపెట్టింది. అప్పటి వరకు నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి రెబల్ లీడర్గా ముద్ర వేసుకున్నటువంటి జార్జ్ ఫెర్నాండస్ ఆ దెబ్బ నుంచి కోలుకున్నది లేదు అని ఆయనకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. మొత్తంగా సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి సమతా పార్టీ దాకా సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఆయన లైఫ్లో. స్ట్రాంగ్ కాంగ్రెస్ అపోనెంట్గా ఆయన ప్రయాణంలో చివరి దాకా సాగిన ధోరణి, ఆ ధోరణి మరీ కొసదాకా వెళ్ళడం వల్ల ఇంకో వైపు గురించి ఆలోచించకుండా ఆయన బీజేపీ వైపుకి చేరారు అని సోషలిస్టు సోషలిస్టు భావాలు కొంచెం శిఖరాగ్రంగా ఉన్నటువంటి ఆ శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు విమర్శకులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఆఫ్కోర్స్ పొగడతలు విమర్శలు ఎన్నున్నా ఖాదీ వస్త్రధారణలో ఉన్నటువంటి సోషలిస్ట్ నేతగా కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి పార్లమెంటరీ రెబల్ నేతగా ఆయన మంచి గుర్తింపు పొందారు. అలిగేషన్స్ పాలిటిక్స్లో ఉన్న ఎవరికైనా ఉంటాయి, కానీ అవి అలిగేషన్స్గానే మిగిలిపోయి దాన్ని అంటే అది ప్రూవ్ అయిపోయి అట్లాంటివి ఏమన్నా జరిగి ఉంటే మేబీ కొంచెం ఇంకా ఉండేదేమో, కానీ ట్రాన్స్పరెంట్ నేత అని మాత్రం చెప్పొచ్చు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసమే ఎక్కువగా కష్టపడ్డారు, మామూలు జనాల్ని ఎక్కువగా పట్టించుకున్నారు అన్నదైతే మనకి ఆయన లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అంటే బీయింగ్ ఇన్ అ కమ్యూనిస్ట్ పార్టీ, తర్వాత ఎట్లాంటి పార్టీ అయినా సరే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎవరికి మద్దతు ఇచ్చినా కూడాను ఆయన బేసిక్ ఫోకస్ మటుకు ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు, కార్మికులే ఉన్నారు. సో అలాంటి ఒక మంచి కోరుకున్న వ్యక్తి, ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రాన్ని ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెనెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం జనవరి 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.